మండలం వెయ్యకపోతే దాని మీద పడుకోబెట్టిన శవానికి అంత బాగా సద్గతులు రావు. ఒక సంవత్సర కాలం పాటు ఈ జీవాత్మ ప్రయాణం చేస్తుందని చెప్పారు కదా, ఆ సంవత్సర కాలం జీవాత్మకి దాహం తీరదట ఈ జలమండలం చుట్టకపోతే నేల మీద. అన్నిటికీ మించి ఒకవేళ సున్నా చుట్టకపోతే శ్రాద్ధ కాలంలో చేయవలసిన పనులు సక్రమంగా చేయాలి. ఏది మాసికాలు కానీ, 10 రోజుల కార్యక్రమం కానీ, 11వ రోజు చేయవలసిన ఉత్తమ కార్యక్రమాలు కానీ అన్నీ సక్రమంగా చేస్తే ఒకవేళ జలమండలం చుట్టకపోయినా కొంతవరకు పర్వాలేదు. ఎంతలో గరుత్మతుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. నువ్వులే ఎందుకు చల్లాలి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, తిలలు నా చెమట నుంచి పుట్టే. ఈ శ్లోకాలు కొంచెం శ్రద్ధగా వినండి. మమ శ్వేత సముద్భూతాః మమ శ్వేత సముద్భూతాః తిలాస్తార్క్ష్య పవిత్రకాః అసురా దానవా దైత్యా విద్రవంతి తిలైస్తథా. ఒకప్పుడు నేను భూలోకంలో పర్యటించాను. ఎవరు చెబుతున్నది? కృష్ణుడు కదా, సాక్షాత్తు భగవంతుడు విష్ణువే చెబుతున్నాడు. నేను ఒకప్పుడు భూలోకంలో పర్యటించాను. పర్యటించడానికి మానవ రూపం ధరించాను. భూలోకంలోకి వచ్చినప్పుడు భగవంతుడు కూడా మానవ రూపం ధరిస్తాడు. అలా మానవ రూపంలో పర్యటించాను. అప్పుడు మానవ రూపంలో పర్యటించడం వల్ల నా శరీరము నుంచి కూడా చెమట పుట్టింది. మానవులకు శరీరము నుండి చెమట పుడుతుంది, భగవంతునికి ఈ చెమట పుట్టదు. కానీ మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన కూడా చెమట పట్టించుకుంటాడు, ఆయన కూడా రెప్ప వేస్తాడు, ఆయన కూడా నిద్రపోతాడు. అందుకే రామావతారంలో నిద్రపోయాడు, అన్నం తిన్నాడు, ఆయనకి చెమట పట్టింది, ఆయనకి స్నానం చేయాలనిపించింది. కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆయన స్నానం చేశాడు, ఆయనకి చెమట పట్టింది. మానవ రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా మానవుడిలాగే వ్యవహరిస్తాడు, కనుక ఆయనకి చెమటలు పెట్టడం వంటివి ఉంటాయి. అలా చెమట పెట్టి ఆ చెమట నేల మీద పడింది. వెంటనే ఆ చెమట నుంచి నువ్వులు అనే ధాన్యం పుట్టే. అందుకని మమ శ్వేత సముద్భూతాః, నా చెమట నుంచి పుట్టాయి, పుట్టేలా సముద్భూతాః ఆవిర్భవించాయి, అవతరించాయి తిలాహ నువ్వులు. అందుకే పవిత్రకాహ, అవి అత్యంత పవిత్రములైనవి. నువ్వులు నా శరీరంలో నుంచి చెమట నుంచి పుట్టుకొచ్చే పరమ పవిత్రాలవి. ఈ నువ్వులు నేల మీద పరిచినట్టయితే ఇకక్కడికి అసురులు రారు, దానవులు రారు, దైత్యులు రారు, ఏ దోషములు రావు. అందుకని నువ్వులు వాడాలి. అదేంటో నువ్వులంటే భయం కొంతమందికి ఎప్పటికి కూడా. ఎవరో ఎందుకు మా పెద్దన్నయ్యకు నువ్వులంటే హడలం, అమ్మో నువ్వులంటే శని అంటాడే. నువ్వులు శని కాదు కర్మ, శని యొక్క దోషం పోవడానికి నువ్వులు దానం చేయాలి తప్ప నువ్వులంటే భయపడిపోతే ఎలాగండి బాబు. నువ్వులు అత్యంత పవిత్రమైన, ఇంట్లో ఉండి తీరాలట. నువ్వులు శవ సమయంలో కింద వెయ్యాలి. వీలుంటే వారంలో 3 రోజులు నువ్వులు తినాలట. నువ్వులు భక్తితో తింటే నువ్వులు బెల్లము కలిపి ముద్ద చేసుకుని కసకస నవిలి తిన్నటువంటి వాడి శరీరంలోకి కొన్ని రకాల దౌర్భాగ్యపు లక్షణాలు రావు, ఆరోగ్యానికి మంచిది. ఇంతెందుకు గరుడ పురాణంలో ఆచారకాండములో రోగాలు రాకుండా ఉండడానికి నువ్వులు బెల్లం కలిపి తినమన్నారు. మరి ఎంత తినకండి, ఎంత ముద్ద తినండి. మీకు గుర్తుందో లేదో నాగుల చలితినాడు చిమ్మిలి అని పెడతారు, ఏ నువ్వు పప్పును బెల్లము కలిపి ఎందుకు ముద్ద చేసి స్వామికి నైవేద్యం పెట్టి తినమన్నారంటే, ఈ వంకతో అయినా మనం తింటే మన శరీరం బాగుపడుతుంది గనక, తిలలు పవిత్రములు గనక, విష్ణువు యొక్క చెమట నుంచి పుట్టినవి గనక, అవి మన శరీరంలోకి పెడితే కొన్ని పాపములు పోతాయి గనక. అన్నీ మానేసాం మన వాళ్ళ పనికిమాలి నూనెలు, కొలెస్ట్రాల్ అనే పేరుతోటి చెత్త చెత్త రకాలైన తైలాలు తెచ్చుకు తింటూ ఉంటే శరీరం విష కషాయాల పొట్ట రోగాల పొట్ట అయిపోయింది. శుభ్రంగా మీరు నువ్వులు కొనుక్కొని ఆడించుకోండి, ఆ పప్పు నూనె తెచ్చుకుని ఇంట్లో వాడండి, ఎన్ని లాభాలు వస్తాయండి మీకు, ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుందండి దానివల్ల మీకు. అవన్నీ మానేసి అదంటే భయం ఇదంటే భయం అండం, ఏం లాభం దానివల్ల, ఏం ఉపయోగం లేదు. కాబట్టి తప్పనిసరిగా మనము రోజు నువ్వులు ఎంతో కొంత వాడాలి, ఎక్సెప్ట్ శనివారం మిగతా రోజుల్లో వాటిని వాడాలి. ఇక దాంతోపాటుగా దర్భలు ఎందుకు వాడమన్నారు, దర్భలు అమృతం యొక్క స్పర్శ వల్ల పరమ పవిత్రములు అయిపోయినాయి, అందువల్ల దర్భలను కూడా వాడవలెను. దర్భలేమో అమృత స్వరూపాలు, తిలలేమో స్వామివారి యొక్క శ్వేదస్వరూపాలు. దహంతు తే మే పాపినా శరీరేణ ప్రధానవై, అయ్యి అంత అద్భుతంగా చెప్పాడండి. ఈ దర్భలు తర్వాత నువ్వులు ఈ రెండు నేల మీద వేస్తే ఇవి విశ్వ కళ్యాణం కలిగిస్తాయి. ఈ ప్రేతానికి ఉన్న సమస్త దోషాలు తొలగిస్తాయి. సమస్త దేవతలకి, బ్రహ్మాది దేవతలకి ఆనందం కలుగుతాయి. ఇక అప్పుడు ఆ వ్యక్తి ఘోర నరకాలకి పోడు. ఇంకా దర్భలు ఎటువంటివో చెప్పారు. దర్భమూలే స్థితో బ్రహ్మ మధ్యే దేవో జనార్దనః దర్భాగ్రే శంకరం విద్యాత్ త్రయో దేవాః కుశే స్మృతాః. ఇలా దర్భం ఉన్నది. నేల మీద నుంచి దర్భ కోసినప్పుడు అడుగున భూమిలో ఉన్న భాగాన్ని మూలము అంటారు. గుర్తుపెట్టుకోండి, వేరుని సంస్కృతంలో మూలం అంటారు. దర్భని నేలలోంచి పేకగానే ఆ అడుగు భాగం మూల, తర్వాత మధ్య, చివరిన సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని, పొదురుగా ఉన్నదాన్ని అగ్రము అంటాం, కొస అంటాం. దర్భ యొక్క కొస, దర్భ యొక్క మూలం, మధ్య, కొస, ఈ మూడింట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. దర్భమూలే స్థితో బ్రహ్మ, దర్భ యొక్క మూల వేరు ప్రాంతంలో బ్రహ్మగారు ఉన్నారు. మధ్యలో దేవో జనార్దన, దర్భ మధ్య అంతా విష్ణు ఉంటాడు. దర్భాగ్రే శంకరం విద్యాత్, దర్భ యొక్క కొసలో శివుడు ఉంటాడు. అంటే దర్భ త్రిమూర్తుల స్వరూపం. ఇది గరుడ పురాణంలో 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి గొప్ప అపూర్వమైన శ్లోకం. అందుకని దర్భలు త్రిమూర్తి ఆత్మకాలు గనక ఒరే నాయన దర్భల మీద పడుకోబెడితే త్రిమూర్తుల మీద పడుకోబెట్టిన పుణ్యం వస్తుంది వాడికి, త్రిమూర్తుల శరీరం మీద వాడు ఉంటాడు. అందుకే మీకు గ్రహణ సమయంలో దర్భను ఇంట్లో వేసుకోండి అన్నారు. దర్భల వల్ల మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ త్రిమూర్తి స్వరూపాలు అవుతాయి. వాడ స్పరిశ వల్ల వాటికి ఉన్న అపవిత్రత అంతా పోతుంది. ఈ దర్భల్ని గుళ్ళో వేస్తే గుడి పవిత్రం అవుతుంది. దర్భని ఎక్కడ పెడితే అక్కడ పవిత్రం అవుతుంది. అసలు దర్భలేని ఇల్లు ఎందుకు పరిగి రాకుండా పోతుంది. నీచాతి నీచులైన వాళ్ళు కూడా దర్భల స్పరిశ వల్ల పవిత్రులు అవుతారు. వీటికి అపవిత్రం లేదట. బ్రాహ్మణుడు, మంత్రము, తులసి, దర్భ, ఈ నాలుగింటికి అపవిత్రత లేదు. నేను చెప్పట్లా, ధర్మకాండంలో 2వ అధ్యాయంలో 12-15 శ్లోకాలు ఇవి. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. తులసి బ్రాహ్మణాః గావః, తులసి బ్రాహ్మణాః గావః విష్ణుః ఏకాదశి ఖగా నైతే నిర్మాల్యతాం యాంతి క్రియమాణాః పునః పునః. దర్భలని ఎన్నిసార్లైనా వాడవచ్చు. బ్రాహ్మణులు మంత్రశాస్త్రాలలో ఉన్నటువంటి మంత్రములను ఉపయోగిస్తూ దర్భలని ఎన్నిసార్లైనా ప్రయోగించవచ్చు. అనగా వాడు వాడిన దర్భ మళ్ళీ రేపు కడిగి వాడవచ్చు, దాన్ని మళ్ళీ ఎల్లుండి కూడా వాడవచ్చు, దానికి అపవిత్రత లేదు. కాబట్టి విప్రులు తమ మంత్రముతో ఉపయోగించే దర్భలకి అపవిత్రత లేదు, పదే పదే వాడవచ్చు. ఉదాహరణకి కట్టుకున్న, నేను కట్టుకున్న గొడ్డని ఇంకొకటి వాడకూడదు, ఇది అపవిత్రం, దీన్ని మళ్ళీ ఉతికి నేనే వాడుకోవాలి. ఆ ఉత్తుకుని కూడా 5వ సారి ఉతికితే 6వ సారి ఇది ఉండకపోవచ్చు. కానీ దర్భలా కాదట, ముక్కలు ముక్కలైపోయినా అది పవిత్రమే అవుతుందట, ఎన్నిసార్లు అయినా వాడచ్చు. కాబట్టి దర్భకి అపవిత్రత లేదు. తులసీదళం ఎన్నిసార్లైనా వాడచ్చు. ఇవాళ తులసితో విష్ణువుని పూజించి మళ్ళీ మర్నాడు ఆ తులసిని తీసి మళ్ళీ దాన్నే వేయచ్చు విష్ణువు మీద. అలా ఆ తులసీదళం పూర్తిగా శిథిలమయ్యేదాకా ఎన్నిసార్లైనా వాడవచ్చు. అలాగే గోవులు కూడా, ఆవులు కూడా ఎంతకాలం మన ఇంట్లో ఉన్న వాటికి అపవిత్రత ఉండదు. అంటే ఆవు యొక్క పాలు, ఆవు వెంట్రుకలు, ఆవు వల్ల వచ్చే మట్టి, ఇవన్నీ నిరంతర పవిత్రాలు, వాటికి అపవిత్రత లేదు. అందువల్లే మానవుడికి ముక్తి కలగాలంటే ఇవి ఎప్పుడూ ఉండాలి ఇంట్లో. ఇంత ఎందుకు చెబుతున్నాడంటే, కొంతమంది ఏమంటే ఈ దర్భలు మళ్ళీ వాళ్ళు ఇంకో దానికి వాడుతున్నారు కదండి, అప్పుడు అది మనకి పనుకు వస్తుందా అని కొందరు ధర్మ సందేహాలు అడిగారు. పనుకు వస్తుంది అని గరుత్మంతుడితో విష్ణువు చెప్పాడు. ఒక శవం మీద వేసిన దర్భం మర్నాడు గడిగేసి మళ్ళీ ఇంకో శవం మీద వేసినా పనికి వస్తుంది. ఇంక ఎన్నిసార్లు వేసినా పనికి వస్తుందండి, దానికి అపవిత్రత లేదు. ఇవన్నీ పరమ పవిత్రాలు. ఇక మానవుడు ముక్తి పొందడానికి కింద చెప్పాడే, విష్ణుహు ఏకాదశి గీత తులసి విప్ర ధ్యానవహ, తులసి బ్రాహ్మణ గావో విష్ణు ఏకాదశి కగ, ఈ విధంగా ఆయన చెప్పాడు. అనగా ఏమిటనమాట, సంసారం ఒక భయంకర సముద్రం. ఇందులో మానవుడు నిరంతరం మునిగిపోతూ ఉంటాడు, పైకి తేలుతూ ఉంటాడు, చివరిగా మునిగితే ఇక తేలడు. కానీ ఈ మానవుడిని సంసార సముద్రంలో మునిగి నాశనం కాకుండా కాపాడేవి తులసి. అంటే రోజు తులసికి పూజ చేసినా, తులసిలో నీళ్లు పోసినా, తులసీదళంతో భగవంతుడిని పూజించినా వాడు సంసారంలో నాశనం కాడు. వాడికి ఇహలోకంలో సుఖాలు కలుగుతాయి, శరీరం విడిచాక నరకానికి పోడు. ఇక రెండవది విప్రుడు, అంటే మంత్రములు బాగా ఎరిగి పరిశుద్ధంగా ఉండే పుణ్యాత్ముడైన గురువు అన్నమాట. అటువంటి వాడే ఆ మహానుభావుడు మనకి దొరికాడంటే ఆయన పట్టుకుంటే సంసారం నుంచి బయటపడతాం, తరిస్తాం. ఇంకా మూడవది విష్ణువు. నిరంతరం భగవంతుడైన నారాయణుడిని విష్ణువుని గానం చేయండి. గోవింద, నారాయణ, మాధవ, దామోదర అంటూ హరినామస్మరణం చేయండి. హరినామస్తుతి చేసిన వాడు సంసారం అనే సముద్రమును గోష్పాద శరీరం దాటినట్టుగా దాటుతాడు. ఇక చివరిగా ఏకాదశి వ్రతం. మీ అదృష్టం రేపే ఏకాదశి, శయన ఏకాదశి వస్తున్నది. ఏకాదశి తిథి నాడు హరిస్మరణ చెయ్యండి, యథాశక్తిగా దానం చెయ్యండి. దానం చేయడానికి ఎదురుగుండా గురువులు అర్చకులు లేకపోతే చేస్తానని సంకల్పించుకుని దొరికినప్పుడు చెయ్యండి. ఇక ఆ వ్యక్తి తరిస్తాడు. ఉపవాసం ఉండండి. ప్రాణం పోయేలా ఉపవాసం ఉండద్దు నేను చాలాసార్లు చెప్పాను. ఆహారం నియమం పాటిస్తూ స్వల్పంగా స్వీకరించి భగవత్ కథ వినండి. రేపు ఏకాదశి నాడు తప్పక గరుడ పురాణం వినండి. మీకు మహాయోగ జాతకం పడుతుంది, మీ జాతకం పవిత్రమవుతుంది, యోగ జాతకం అవుతుంది, మీకున్న దోషాలు తొలగిపోతాయి. మాకు దోషాలు ఎక్కడున్నాయండి అనుకుంటే అది వేరే విషయం. దోషాలు లేని పుణ్యాత్మని పక్కనట్టండి. ఒకవేళ కర్మగారి భూలోకంలో పుట్టాం కనుక అంతో ఎంతో దోషం ఉన్నవాడికి నేను చెప్పాను. అంతేగాని మళ్ళీ మాకు దోషం ఉందంటావా అని రోషంతో కషాయ నేత్రంతో చూడకండి. నాకు కూడా అంతో ఎంతో దోషాలు లేకుండా ఎలా ఉంటాయి, నేను ఉన్నాయని అనుకుంటాను. ఎందుకంటే మానవ సంసారంలో ఉన్నాం, సంపర్కంలో ఉన్నాం, ఈ మానవులతో స్నేహం చేసినంతకాలం అన్నో ఎన్నో దోషాలు ఉంటాయి. ఈ గరుడ పురాణం చెప్పడం వల్ల నాకు పోతాయి, వింటే మీకు పోతాయి. మొత్తం మీద అసారే దుర్గ సంసారే షట్పదీ ముక్తిదాయిని. భయంకరమైన ఈ సంసారంలో, సారము లేని సంసారంలో, అసారే దుర్గ సంసారే అంటే సారము లేని, దాటడానికి వీలు కాని సంసారంలో ఆరున్నాయి మోక్షం ఇచ్చేవి. ఏమేమిటో మళ్ళీ చెప్తాను. విష్ణువు, ఏకాదశి, తులసి, గీత, విప్రుడు, ఆవు, ఈ ఆరు మనల్ని రక్షిస్తాయి. ఎవరెవరు మళ్ళీ చెబుతున్నాను, విష్ణువు అంటే విష్ణునామస్మరణ చెయ్యి, ఆయన్ని పూజించు, నిన్ను ఈ అసార సంసారం నుంచి బయటపారవేస్తాడు. ఏకాదశి వ్రతం చెయ్యి, ఏకాదశిని తొలుచుకో, ఏకాదశి నాడు చేయవలసిన మంచి పనులు చెయ్యి, దానాదులు చెయ్యి, ఆ ఏకాదశి నిన్ను రక్షిస్తుంది. మూడవది భగవద్గీత. గీత గీత అనుకుంటూ ఆ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదువు, అది నిన్ను రక్షిస్తుంది. నాలుగవది తులసి. తులసిని పూజించు, తులసి దళాలతో భగవంతుడిని పూజించు, తులసిలో నీరు పోసి కాపాడు, నిన్ను రక్షిస్తుంది. బ్రాహ్మణుడు, వాడు నిన్ను రక్షిస్తాడు. ధేనువు, ఆవు నిన్ను రక్షిస్తుంది. ఈ ఆరు అతి భయంకరమైన సంసారము నుంచి నిన్ను ఉద్ధరిస్తాయి. ఇక తర్వాత కార్యక్రమం చెబుతున్నా విను. దర్భలు నేల మీద వేసేటప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టుగా ఆవు పేడ రాయాలని చెప్పారు కదా, నువ్వులు వేయాలన్నారు కదా, దర్భలు పరచాలన్నాం కదా, జలమండలం చేయాలని చెప్పాం కదా. ఈ దర్భలు వేసేటప్పుడు రెండు చేతులతో ఇలా చీల్చి వేయాలటండి. అవి దర్భలు వేసేటప్పుడు ఒక చేతితో చీల్చకూడదు, రెండు చేతులతో దర్భలు ఇలా చీల్చి అప్పుడు నేల మీద ఉంచి అప్పుడు నీటి తల్లి మండలం చుట్టి దాని మీద పడుకోబెట్టాలి. ఈ చీల్చడం వల్ల దర్భ మనిషి పాపాలు చేల్చబడతాయి. తిలాహ పవిత్రమతులం దర్భాస్యాపి అతులస్యత నివారయంతి చేతాని దుర్గతిం యాంత మాతరం అని సుస్పష్టంగా చెప్పారు. ఇక ఇప్పుడు ఏం చేయాలి? చుట్టూత ఈ శవం పడుకోబెట్టిన తర్వాత కొంచెం లవణం చల్లాలి. కాళ్ళ దగ్గరైనా లవణం పెట్టమన్నారు, లేదా ఉప్పు నీళ్లు చల్లమన్నారు. లవణం మహాపవిత్రమైనది. భోజనం చేయాలంటే అందులో ఉప్పు లేకపోతే ఎంత రుచి ఉంటుందా? కూరగాయల్లో రుచి ఉంటుందా? ఎంత శాకంబరి అనే పేరుతో అమ్మవారికి అలంకారం చేసి కూరగాయలు పెట్టినా ఈ కూరగాయలు మళ్ళీ వండినప్పుడు అందులో ఉప్పు వేస్తేనే రుచి. అందుకే అమ్మవారు ఉప్పు గిప్పు సమానంగా వేసి వంట చేసి వాడికి భోజనం పెట్టింది. కాబట్టి ఉప్పు లేని కూర ఒక్కదు రుచులకు అని మన పెద్దలు చెప్పారు. ఉప్పు అన్నిటికీ రుచి ఇస్తుంది. అదేంటో ఉప్పు తింటే చచ్చిపోతామని వాడు మన బెదిరిస్తారు. ఉట్టి అబద్ధం అది. అసలు మనని పాడు చేస్తున్నది ఉప్పేం కాదు. ఉప్పు తక్కువగా తినాలి, ఎక్కువ తినకూడదు తప్ప. ఉప్పు వల్ల కంఠానికి సంబంధించిన క్యాన్సర్ రోగాలు రావు. ఆయుర్వేదంలో ఏం చెప్పారు? కొంచెం ఉప్పు కారం ఆఖరిన భోజనం సమయంలో మజ్జిగతో పాటు తింటే కంఠ వ్రణాలు రావు, క్యాన్సర్ రాదని ఇప్పుడు ఈ మధ్యన ఆయుర్వేదం వాడు కూడా మళ్ళీ గుర్తించి ఆయుర్వేదంలో చెప్పబడిందని ఇవాంటి డాక్టర్లు గుర్తించి ఒప్పుకుంటున్నారు. అందుకే ఈ క్యాన్సర్ రోగాలు, ఈ దరిద్రపు రోగాలు ఎక్కువగా విదేశాల వాళ్ళకి వచ్చినట్టుగా మన దేశం వాళ్ళకి ఎందుకు రావంటే, మన వాళ్ళు ఆవకాయ తినేవారు కనుక, ఉప్పు తినేవారు కనుక. ఇప్పుడు మనవాడు కూడా తెలివితేటలు ఎత్తుకుని పిజ్జాలు తిని బొజ్జలు పెంచుకొని లజ్జ లేకుండా గజ్జల్లో నొప్పులు పెట్టుకుని కూర్చుంటే అనారోగ్యాలు పాలవుతున్నారు తప్ప, పూర్వం వాళ్ళ యొక్క పరంపరని అనుసరిస్తే మీకు రోగాలు వేప పుల్లతో కళ్ళు దోమండి, మీరు ఏ డెంటిస్ట్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళక్కర్లేదు. అలాగే డెంటిస్ట్ దగ్గరికి అసలు వెళ్ళకపోతే ప్రమాదం, వెళ్ళాలి. కానీ పళ్ళు ఎక్కువ బాధ పెట్టవు, అందులో ఉన్న ఆ చేదు క్రిముల్ని కూడా నాశనం చేస్తుంది. పూర్వం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా అసలు మా నాన్నగారికి పంటి నొప్పి లేదండి. మా నాన్నగారికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఆ వేపపళ్ళతో పళ్ళు తోముకోవడం వల్ల అన్నీ తినగలిగారు ఆయన. ఇవాళ 25 ఏళ్ళకే పళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు. అసలు పెళ్లి కానివాడికి కళ్ళతోడు ఏంటి చెప్పండి అసలు? అంటే కారణం మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈ లేనిపోయినటువంటి ఆహారాలు తినడం వల్ల ఎంతసేపు బయట కనిపించే ఫాస్ట్ ఫుడ్లు తిని 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 పాడు చేసుకున్నారు. ఈ దెబ్బతో కరోనా దెబ్బకి ఫాస్టు లేదు, టేస్టు లేదు, వేస్టు లేదు, ఇంట్లో కూర్చుని వేస్ట్ అయిపోయాడు వీడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, చక్కగా మన ఆయుర్వేదం చెప్పిన దాన్ని అనుసరిస్తే ఇహపరాలు రెండు లభిస్తాయి. కాబట్టి కాస్త ఉప్పు అక్కడ వెయ్యాలి. ఉప్పు కలిపిన నీరు చచ్చిన శవం చుట్టూతో పోస్తేట పితరులకు ప్రీతి కలిగిస్తుంది, స్వర్గానికి పంపిస్తుందని చెప్పారు గరుడ పురాణంలో. అందుకనే పూర్వం యోగులు దానం ఇచ్చేటప్పుడు నాయన ఉప్పును కూడా అక్కడ పెట్టు అన్నారు. స్వయం పాకంలో ఉప్పు ఉండాలండి, విత్తి ఉప్పు మళ్ళీ దానం అవ్వకూడదు, స్వయం పాకంతో కలిపి ఉప్పు దానం ఇస్తే దానివల్ల ఎంతో లాభం. లవణరసం దానము చేసినట్టయితే మనం చచ్చిపోయిన వాడి పేరు మీద లేక స్త్రీ పేరు మీద పురుషుడి పేరు మీద ఉప్పు ఉప్పు నీరు దానము చేసినట్టయితే ఆ వ్యక్తికి స్వర్గద్వారములు తెరుచుకుంటాయి. అందుకే షోడశ దానాల్లో లవణం కూడా ఉంటుంది, 16 దానాలు చేస్తారు, అందులో ఉప్పు కూడా పెట్టాలి కంపల్సరీగా. ఇక ఇప్పుడు మృత్యుస్వరూపం వివరిస్తున్నాను. చాలా అద్భుతంగా చెప్పాడు, ఇవన్నీ జాగ్రత్తగా వినాల్సిందే. మరణం రాగానే ఈ శరీరంలో ప్రాణం బయటికి పోతుంది. ఈ పోయే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. మరణదేవత, మృత్యుదేవత ఈ చచ్చేవాడి దగ్గరికి వస్తుందిట. కొంతమంది దగ్గరికి 5 ఏళ్ల ముందే వస్తుంది, కొంతమంది దగ్గరికి 10 ఏళ్ల ముందు వస్తుంది, కొంతమంది దగ్గరికి 5-6 రోజుల ముందు వస్తుంది, కొంతమంది దగ్గరికి ఆ క్షణంలో వస్తుంది. అనగా కొంతమంది మంచం ఎక్కి ఓ ఏడాది పాటు మంచం మీదే తీసుకు చచ్చిపోతారు. ఈ ఏడాది మృత్యుదేవత వాడికి కూడా ఉందన్నమాట. అందుకే 7 ఏళ్ల పాటు మరణయాతన పొందుతున్నాడు. కొందరు కోమలో కడిపి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండడం వల్ల 5-6 ఏళ్ళు కోమలో ఉండి చచ్చిపోతున్నారంటే 5-6 ఏళ్ళు మృత్యువుతో పోరాడుతున్నారు. మృత్యు వాడి పక్క నుండి వాడిని ఏడిపిస్తుందన్నమాట వాడు పాపాలు చేయటం వల్ల. కొంతమంది సుఖంగా పద్మాగర్ గారి పురాణం విని వినగానే ఢామని వెళ్ళిపోతారు. ఇప్పుడు కసుమా 100 ఏళ్ళు నిండాక, అంటే వాడు అది ఎంత అదృష్టవంతుడు, అనాయాసంగా వెళ్ళిపోయాడు. ఆ మధ్యన ఒక ఆయన మా పీఠానికి వచ్చి 80 ఏళ్ళు ఆయన, ఇంత దద్దోదనం ఇవ్వండి అన్నాడు. ఆ పూట దధ్యన్నం అమ్మవారికి నివేదన చేశారు. ఆ దధ్యన్నం తీసుకుని ఇంటికి వెళ్ళి ప్రసాదం కళ్ళగద్దుకుని తిన్నాడు. తిన్న తర్వాత, కొడుక బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందిరా, అందులో 1000 రూపాయలు ప్రణవపీఠానికి ఇవ్వరా అని చెప్పి చచ్చిపోయాట. 1000 కాదు 5000, నిజంగా జరిగింది ఇది. ఆ అబ్బాయి వచ్చి, మా నాన్న 80 ఏళ్ళవాడండి, చచ్చిపోయే ముందు వచ్చాడండి, మీ పీఠానికి 1000 ఇవ్వమన్నాడండి, నేను అసత్యం ఆడలేదు, ఇందులో రవ్వంత కల్పితం లేదు. పీఠం నుంచి వచ్చాడు, ప్రసాదం తిన్నాడు, హాయిగా మాట్లాడాడు, అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నాయో ఆస్తి ఎంత ఉందో అంత నాకు ఇచ్చాడు, మీకు కూడా 5000 ఇచ్చాడండి పీఠానికి అన్నాడు. గురువుగారు అనాయాస మరణం ఇచ్చినందుకు 5000 అమ్మవారికి చదివించాడేమో అనుకున్నాను. అయితే ఆయనకు అనుమానం, మళ్ళీ 3-4 కొడుకులు ఉన్నామండి మేము, మా వాళ్ళు వారి నమ్మకంతో మీకు ఇచ్చినట్టుగా నన్ను అంగీకరించరు, అంటే మీకు ఇచ్చానో లేదో నేను తినేశాను అనుకుంటారు, దయతో రసీదు కూడా ఇవ్వండి అని రసీదు రాయించుకుని మరీ పట్టుకెళ్ళాడు. ఇలా అప్పుడప్పుడు కొంతమంది రసీదులు అడిగి పెడతారు. అంటే ఏమిటంటే, ఇంట్లో వాళ్ళు 5000 నిజంగా ప్రణవపీఠానికి ఇచ్చావా, నువ్వు నొక్కేసావా అని అడుగుతున్నారట పాపం కర్మగారి ఆయన్ని. అందుకని అడిగాడు, అంతకంటే లేదు మరో ఉద్దేశం కదా, నా మీద నమ్మకం లేక కాదు, వాళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకు చెప్తానంటే, ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అంటాడు, పేర్లు మేము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ సుఖంగా వచ్చాడు ఆ గుడికి 87 వయస్సు. ఆ వయస్సులో ప్రదక్షిణ చేయగలిగాడు, ప్రసాదం అడిగి తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళి తినేసి మరణించాడు. మరొక భక్తురాలు ఏలూరులో ఉన్నది, ఆవిడ కూడా అలాగే హాయిగా వెళ్ళిపోయింది. పెద్దల పేర్లు పిల్లలు చెప్పవద్దని కోరారు గనక, వినయంగా కోరారు గనక మేము చెప్పడం లేదు. ఇవన్నీ యథాతథంగా గరుడ పురాణంలో జరిగినో చెప్తాను. ఒక ఆవిడ చాలా కార్యక్రమాలను అజా చేయించింది. ఆవిడ చచ్చిపోతూ చచ్చిపోతూ కొంత డబ్బు పీఠానికి ఇచ్చి వెళ్ళిపోయిందిట. ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఆ గురుకటాక్షమాలు నేను సుఖంగా వెళ్ళిపోతున్నానని చెప్పింది ఆవిడ. నేను ఆశ్చర్యపోయాను, బాబోయ్ మాకు వద్దంటే వెళ్ళిపోతుకుంటే వాళ్ళ అబ్బాయిలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మృత్యువు కొందరు హాయిగా పొందుతారు, కొందరు తీసుకుని చచ్చిపోతారు, కొందరు ప్రమాదం వల్ల చచ్చిపోతారు, ఎలాగో ఒక కారణంతో చచ్చిపోతారు. వీటిని ఈ మరణం పొందడానికి వచ్చేటటువంటి కారణములను నిమిత్తములు అంటారు. మృత్యు వస్తే ఏదో ఒక వంకతో మన ప్రాణం తీస్తుంది. అందుకే నేను నీలకంఠేశ్వర శతకంలో పద్యం రాశాను, ఆయుష్కాలము చెల్లినంతటనే, ఆయుష్కాలము చెల్లినంతటనే ఆయా వంకల ప్రాణముల్ దీయు మృత్యువు దాని చేతలకును తిరుగున్నది లేదు. యాతాయాతము జగము చాటెడిమి సత్యం మిద్ది మృత్యుంజయ నీ ఆరాధన దక్క వేరుగతియున్నే నీలకంఠేశ్వర. మనిషికి ఆయువు తీరినప్పుడు ఆయా వంకలతో ప్రాణం తీస్తుంది మృత్యుదేవత. అదొక వంక, కానీ వాడు ఆయువు తీరింది కాబట్టి ఆ వంకతో పోయాడు. వాడు వంక లేనమాట, వంకట్టు గడిచింది అన్నట్టుగా కాకుండా దాని చేతలకు తిరుగులేదు. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు కదా, యాతాయాతం అంటే వెళ్ళిన వాడు వెనక అతను ఇంకోడు, వాడు వెనక అతను ఇంకోడు, వెళ్ళిన వాడు ఎంతోమంది మనకి సత్యం చాటారు. ఇది సత్యం. మృత్యుంజయ నీ ఆరాధన తప్ప ఈ మానవుడికి మరో దిక్కు లేదు. నిన్ను ఆరాధిస్తే తీవ్రమైన యాతన లేకుండా సుఖంగా మరణించి నీ సన్నిధికి వస్తాం అని ఆయనకి వరపెట్టుకున్నాను నేను. అంటే ఏమిటనమాట, ఒక వ్యక్తి హాయిగా ఇంట్లో కూర్చున్నాడు, ఏదో పాఠం నేర్చుకుంటున్నాడు. ఇంతలో ఎవడో స్నేహితుడు ఫోన్ చేస్తాడు, ఒరే ఒక్కసారి రారా నా దగ్గరికి అన్నట్ట. ఈయన బయలుదేరాడు బండి వేసుకుని. ఈ బండి వేసుకుని వెళ్ళగానే షడన్గా బ్రిడ్జి దగ్గర ఎవడో వచ్చి వీడు గుద్దేశాడు, వీడు చచ్చిపోయాడు. మనమేమంటాం తెలియక, ఇంట్లో ఉన్నాడండి సుఖంగా ఏదో నేర్చుకుంటున్నాడండి లేదా సీరియల్ చూస్తున్నాడండి, ఇంతలో దిక్కుమాలిన స్నేహితుడు ఫోన్ చేశాడండి. ఆ ఫోన్ రాకుండా ఉంటే వీడు బతికివాడండి అంటారు. ఈ ఫోన్ రావడం వంక, ఈ వంకతో మృత్యు వాడిని పట్టుకెళ్ళి అక్కడ చంపింది తప్ప ఫోన్ వల్ల చావలేదు వాడు. వాడికి అక్కడ మరణం రాసి ఉంది, యాక్సిడెంట్ అయ్యి చావాలి, ఆ బైక్ వెళ్ళాలి, వెళ్ళి దాన్ని దేన్నో గుద్దాలి, వాడు చావాలి. అందుకని ఆ స్నేహితుడు ఫోను ఒక నిమిత్తం అవుతాయి, నిమిత్తములు అంటారు వీటిని. అలాగే మాకు తెలుసున్న ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన శుభ్రంగా మధ్యాహ్నం వచ్చి బాగా ఆవఘాటుతో ఉన్న పులిహారు తిన్నాడు. ఆ ఆవఘాటుతో ఉన్న పులిహారు తినగానే ఆయనకి ఏదో తిరిగి మొత్తం ఆవరించి పడుకున్నాడు. ఇక లేవలేదండి, పాపం కోమాలో గడిపోయాడు, 3 రోజులు ఆసుపత్రిలో చచ్చిపోయాడు. దిక్కుమాలి పులిహార తిన వెంటనే పడుకున్నాడండి చచ్చిపోయాడంటే ఆవిడ ఏడుస్తుంది, పులిహార వల్ల చచ్చిపోయాడని అనుకున్నది ఆవిడ. పులిహార వల్ల చావల ఆయన, ఆయన్ని మృత్యు ఆ వంకతో పట్టుకుపోయింది. పులిహార వంక ఆయన పోవాలి. అలా ఏవో ఒక విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. ఎవడో కరోనా వచ్చిపోయాడంటే కరోనా వచ్చిపోవడం కదా, కరోనా వచ్చే సమయానికి ఆయనకి మృత్యు అలా ఉన్నది, అందువల్ల పోయాడు. ఈ కరోనా వచ్చిన ఎంతోమంది శిష్యులు హాయిగా ఇంటికి వెళ్ళి మళ్ళీ పనులు చేసుకోవడంలో అందరికీ రోగం వస్తోంది, వచ్చిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు, ఎంతోమంది రికవర్ అయ్యారు, రికవర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది, కొద్దిమందే చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాడికి ఆ కర్మ అలా రాసిపెట్టిందనమాట, దాన్ని ఎవరూ తప్పించలేము. ఎక్కడ ఎవడికి ఎప్పుడు ఏ విధముగా మృత్యువు రావాలో అలా వస్తుంది, దాన్ని ఎవరూ తప్పించలేము. చాలా కాలం క్రితం మన గరుత్మంతుడు ఓసారి కైలాసానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి యమధర్మరాజు గారు అక్కడికి వచ్చాడు. ఆయన అలా పైకి చూశాడట కైలాసంలో. కైలాసంలో కూడా ఒక అందమైన పర్వతం ఉంటుంది, ఆ పర్వతం శిఖరం మీద ఒక చిన్న గూడు ఉంది, ఆ గుట్లో పావురం ఉంది. ఆ పావురాన్ని చూసి యమధర్మరాజు అన్నవి లోపలికి వెళ్ళిపోయాడు శివుడి దర్శనానికి. గరుత్మంతుడు కూడా శివుడి దర్శనానికి వెళ్ళాలి, కానీ ఆయన యముణ్ణి ఆ పౌరాన్ని చూశాడు. ఓరి నాయనో, ఈ యమధర్మరాజు గారు దుర్మార్గుడు, ఈ పౌరాన్ని చూశాడు, దీన్ని ఏం చేస్తాడో అనుకుని ఈ పౌరాన్ని రక్షించాలనుకుని వెంటనే ఆ పౌరాన్ని జాగ్రత్తగా తన రెక్కల మీద పెట్టుకుని మహావేగంగా రెండు నిమిషాలలో కైలాసం నుంచి భూలోకంలో దండకారణ్యంలో ఓ మర్రి చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఆ మర్రి చెట్టు త్వరలో ఈ పౌరాన్ని పెట్టి మళ్ళీ కైలాసానికి ఎగిరిపోయాడు. ఈలోపు యమధర్మరాజు గారు శివుడికి ఓ దండం పెట్టుకుని కైలాసం నుంచి బయటకు వచ్చాడు. వచ్చి మళ్ళీ పౌరం కేసు చూస్తే అక్కడ పౌరం కనపడలేదు. గరుడ, ఇందాక ఇక్కడ పౌరం ఉండాలి, అది ఇక్కడ లేదేమిటి అని అడిగాడు గరుత్మంతుడిని. నువ్వు ఆ పౌరం కేసు చూసి నవ్వావు కదా, అందుకని నీ మీద నాకు అనుమానం వచ్చింది, నువ్వు దిక్కుమాలిన వాడు, ఎవడన్నా పట్టుకుపోతావు. అంటే గరుత్మంతుడికి చనువు ఎక్కువ కనుక అలా అనగలిగాడు. మనం అలా అనకూడదు దిక్కుమాలాడని యమధర్మరాజు గారిని అంటే కొళ్ళ పొడుస్తాడు ఆయన. ఆయన యమధర్మరాజు ధర్మమూర్తి, వాళ్ళేదో సరదాగా అనుకుంటారు స్నేహితులు కనుక. అందుకని నువ్వు దుర్మార్గుడివి, ఏమో ఎవడి ప్రాణం ఎప్పుడు తెస్తావో, ఈ పౌరాన్ని చూసి నవ్వావు కదా, ఏమి చేస్తావు అని భయం వేసి ఆ పౌరాన్ని జాగ్రత్తగా నా భుజం మీద పెట్టుకుని భూలోకానికి తీసుకెళ్ళి దండకారణ్యంలో మర్రి త్వరలో దాన్ని బుర్ర పెట్టొచ్చానన్నాడు. వెంటనే యమధర్మరాజు, పరమేశ్వర నీ లీలలు ఆశ్చర్యం అన్నట్ట. ఏమిటి అలా అంటున్నావు అన్నాడు గరుత్మంతుడు. అనకేం చేయమంటావు, ఈ పౌరానికి మరొక పావు గంటలో దండకారణ్యంలో ఓ మర్రి చెట్టు త్వరలో మృత్యు రాసిపెట్టాడు బ్రహ్మ. మర్రి చెట్టు త్వరలో ఓ పాము ఉంది, ఆ పాము ఈ పౌరాన్ని మింగాలి, మింగగానే పౌరం చచ్చిపోయి నరకానికి రావాలి. ఎక్కడో కైలాసంలో ఉన్నటువంటి పౌరం దండకారణ్యానికి ఎలా వెళ్ళగలదు పావు గంటలోపు, వెళ్ళినా అక్కడ పాము ఎలా తింటుంది అని నేను అనుకున్నాను ఆ పౌరాన్ని చూసి. ఇదిగో నీ ద్వారా తీరింది, నువ్వు వచ్చి ఆ పౌరాన్ని హాయిగా కైలాసంలో ఉన్నదాన్ని రెండు నిమిషాల్లో పెట్టుకెళ్ళి మర్రి త్వరలో దండకారణ్యంలో పెట్టావు, మరి కాసేపట్లో పాము దాన్ని మింగేస్తుంది చచ్చిపోతుంది. చూసావు, దానికి మర్రి త్వరలో దండకారణ్యంలో చావు రాసి పెట్టి ఉంటే ఆ చావు కోసం నీ అంతటి వాడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇదే మృత్యువు యొక్క లీల, బ్రహ్మరాత ఈశ్వర సంకల్పం. కానీ గరుత్మంతుడు తెల్లబోయి రామ రామ కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ నేను తీసుకెళ్ళి చంపాను అనుకున్నాడు. చంపడం ఆయనే చేయగలడు, ఆ కర్మలో ఉంది కాబట్టి అంతటి గరుత్మంతుడు పెట్టుకెళ్ళి ఆ త్వరలో పెట్టాట. మనకి ఆయువు తీరితే ఎక్కడికి వెళ్ళి చావాలో అక్కడికి ఎవడో ఒకడు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అంట కడతాడు. ఇదే విచిత్రం. అంటే ఒక ఆయన నానాయాత్ర పడి అమెరికా వెళ్ళాడు, ఆ మధ్యన తీరా అక్కడికి వెళ్ళాక యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఆయన తీసుకురావడానికి నానాయాత్ర అయింది సేవాన్ని. అమెరికా వెళ్ళి చావడం ఏంటంటే కర్మ కాకపోతే, ఏదో విజిట్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉద్యోగానికి వెళ్ళి శాశ్వతంగా ఉండిపోతే అక్కడ కొంతకాలం పోయాక బాధ్యక్కల్లో పోవచ్చు, అది వేరే విషయం. విజిటింగ్కి వెళ్ళి అక్కడ చచ్చిపోయి యాక్సిడెంట్లో ఆయన తీసుకొచ్చి మళ్ళీ పాపం నేటివ్ ప్లేస్లో తగలబెట్టారు. ఏం చెప్పలేము ఇవన్నీ. అందువల్ల మృత్యువు చాలా విచిత్రమైనది, అది ఎవరిని ఎలా ప్రాణం తీస్తుంది, ఎవరు ఎలాంటి మరణం పొందుతారో చెబుతున్నారు వీరు గరుడా అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విశేషాలు మళ్ళీ రేపు సాయంకాలం యథాప్రకారంగా 5:40 నుంచి 5:45 మధ్యలో మిత్రులు, కానీ 4:45 అంటే అంత కరెక్ట్ టైంకి వస్తాడు, ఒక 5 నిమిషాలు ముందే రెడీగా ఉండండి. ఏమో గరుత్మంతుడు దండకారణ్యానికి పెట్టుకెళ్ళినట్టుగా నేను కూడా ఏ క్షణంలోనే మిమ్మల్ని పట్టుకెడతాను, కానీ గరుత్మంతుడు మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు నా ద్వారా. మీకు మాత్రం దండకారణ్యంలో ఏ కష్టం లేకుండా నేను రక్షిస్తాను, అపమృత్యువు లేకుండా కాపాడతాను. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఈ గరుడ పురాణం శ్రద్ధగా వినండి, మీకు ఏ విధమైన గండములు ఉండవు, హాయిగా ఎక్కువ కాలం జీవించి అనాయాస మరణం పొంది ముక్తి పొందాలని మీకు మంగళాచరణ చేస్తాను. ఏదైనా 4:40 to 4:45 మధ్యలో రేపు కూడా కార్యక్రమం మొదలవుతుంది. మళ్ళీ రేపు కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.